అయితే ఈ పూరి ఆలయంలో ఎన్నో రకాల సెరమనీస్ రిచువల్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు ప్రసాదం కూడా భగవంతుడు నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకు పంచే ముందు ఆ ప్రసాదము బిమలాదేవికి పెడతారు. అసలు ఈ బిమలాదేవి అంటే ఎవరు మీకు తెలుసా? ఈ ఒక్క లీల చైతన్య మంగళంలో లోచన్ దాస్ ఠాకూర్ చెప్పి ఉన్నారు. ఒకనప్పుడు నారద్ ముని వైకుంఠానికి వెళ్తారు. అక్కడ వెళ్ళి లక్ష్మీదేవికి ఏమైనా అడుగుతారంటే, నాకు అమ్మ నాకు నారాయణది ప్రసాదం కావాలి. లక్ష్మీదేవి అయితే సరే నేను విష్ణుమూర్తిని అడిగేసి నీకు ప్రసాదం ఇస్తానని అంటారు. విష్ణుమూర్తిని అడిగితే సరే నా పాత్రం నుంచి నువ్వు తీసినప్పుడు నేను చూడకూడదు, నేను ఇంకెక్కడో చూసినప్పుడు నువ్వు కావాలంటే అక్కడ నుంచి ప్రసాదం తీసుకొని నారద మునికి ఇవ్వచ్చు. అయితే లక్ష్మీదేవి ఆ ప్రసాదంని తీసుకొని నారద మునికి ఇస్తారు. నారద ముని భగవంతుడు పాత్రం నుంచి తీసుకున్న ప్రసాదం తినప్పుడు ఎంత ముగ్ధమైపోతాడంటే తన ఆనందం పారవాస్యంలో మునిగిపోయి నృత్యం చేయడం మొదలు పెడతారు. ఆయన నృత్యం చేస్తూ చేస్తూ శివలోకానికి వస్తారు. కైలాసంకి వచ్చినప్పుడు శివుడు నారద మునితో అడుగుతారు, అంత ఆనందంలో ఉన్నావు, నృత్యం చేస్తున్నావు, ఏంటి విశేషము? అప్పుడు నారద ముని అంటారైతే, నేను విష్ణుమూర్తి ప్రసాదంని నేను తీసుకున్నాను. అప్పుడు శివుడు అంటాడు, అయితే నాకు నువ్వు ఇవ్వలేదు, నాకు కొంచెం ఇచ్చిన బాగుండేది. అప్పుడు నారద ముని అంటారు, నేను ఆల్రెడీ తినేసాను, కాకపోతే అతను చూస్తే తన గోల్లో చిన్న బియ్యం ముక్క ఉండిపోతుందన్నమాట, అది తీసుకొని తన శివుడికి ఇస్తాడనమాట. శివుడు ఆ కొంచెం తీసుకున్న ప్రసాదం తీసుకొని తను కూడా ఆనందంతో నృత్యం చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు నృత్యం చేస్తున్నప్పటికీ పార్వతీదేవి అక్కడికి వస్తారు. పార్వతీదేవి ఇద్దరికి నృత్యం చూసి, మీరు నృత్యం చేస్తున్నారు, అసలు ఏమైంది, ఏంటి విశేషం అంటే, మేము అలా ప్రసాదంని స్వీకరించాము అంటే ఆవిడకి కోపపడతారు. నాకెందుకు ఇవ్వలేదు అని శివుడితో, నేను మీ అర్ధాంగిని, నాకు మీరు ఇవ్వాల్సింది, మీరు ఎందుకు నాకు ప్రసాదం ఇవ్వలేదు అని ఆవిడకి కోపపడతారు. ఇప్పుడు పార్వతీదేవి కోపం పడినప్పటికీ మొత్తం భూప్రపంచం అంతా ఆగిపోతుంది. లక్ష్మీదేవి కళ్ళల నుంచి వచ్చే అగ్ని జ్వాలను తట్టుకోలేక దేవులందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. అయితే ఇలా ఇలా జరిగింది, పార్వతీదేవి చాలా కోపంలో ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడని శాంతం చేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఆవిడకి ఒక వరం ఇస్తారు, అదేంటంటే, ఈరోజే కాదు ఎప్పుడు నా ప్రసాదము ముందు నువ్వు తీసుకుంటావు, దాని తర్వాతే నేను భక్తుల్ని పంచుతాను. అందుగురించి ఈరోజు వరకు ఈ యొక్క సంప్రదాయము అప్పటి నుంచి కొనసాగుతుంది. ఈరోజుకి కూడా జగన్నాథ స్వామి టెంపుల్లో ముందు జగన్నాథ స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదం బిమలాదేవి, బిమలాదేవి అంటే పార్వతీదేవి, ఆవిడకి ఇచ్చిన తర్వాతనే భక్తులందరికీ ఈ ప్రసాదం పంచడం అనేది అవుతుంది. అలా ఎన్నో మనోరంజకమైన కథలు ఈ జగన్నాథ స్వామి ఆలయంతో సంబంధించిన ఉన్నాయన్నమాట. జగన్నాథ స్వామి ఆలయం ఒక ప్రాంగణంలో వెళ్తే అక్కడ మీకు హనుమంత తాలూకా ఒక విగ్రహం కనిపిస్తుంది. అది కూడా చాలా మంచి కథ ఉంది. ఒకనప్పుడు ఈ పాండవులు అందరూ జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి, మేము మంత్ర ఉచ్చారణం చేసినప్పుడు మాకే మా గొంతు వినబడట్లేదు, ఎందుకంటే ఈ ఆలయం పక్క ఉన్న సముద్రం తాలూకా కిరటాలు ఒక్క సప్పుడు ఎంత గట్టిగా వస్తుందంటే మాకేమి వినబడట్లేదు. అప్పుడు జగన్నాథ స్వామి ఏం చేస్తారంటే హనుమంతుని పంపిస్తారు. ఈ పూజారీలు వాళ్ళు మధ్యాహ్నం భోగం అన్ని పెట్టిన తర్వాత గుడి నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే, సాక్షాత్గా హనుమానుడు అక్కడ నడుస్తున్నాడు, ఇటు అటు తిరుగుతున్నారు. ఈ పాండాలందరికీ చూసి హనుమాన్, నాకు జగన్నాథ స్వామి పంపించారు, మీకు నేను ఎలా సేవ చేయగలుగుతాను అని అడుగుతారు. ఈ పాండాలు 2 నిమిషాల వరకు అలానే ఉండిపోతారు హనుమంతుడిని చూసి. తర్వాత వాళ్ళు ఉన్న ఒక సీనియర్ పాండా అంటాడు, మాకు ఇలా మంత్ర ఉచ్చారణం చేసినప్పుడు, పూజలు ప్రార్థన చేసినప్పుడు వినబడట్లేదు, ఈ సముద్రం తాలూకా ఒక సప్పుడు చాలా గట్టిగా వస్తుంది. అప్పుడు హనుమంతుడు అంటారు, సరే అయితే ఈ రోజు నుంచి నా సేవ ఏంటంటే నేను ఇక్కడే కూర్చుంటాను, సముద్రం తాలూకా సప్పుడంతా నేనే గ్రహిస్తాను, మీకు ఎటువంటి ఈ శబ్దం లోపలికి రాదు. ఆ రోజు నుంచి హనుమంతుడు అక్కడే కూర్చుని ఉన్నారు. మరుసటి రోజు నుంచి పాండాలు ఎప్పుడైతే లోపలి వెళ్ళారో గర్భగుడి లోపల నిశ్శబ్దంగా ఉంది. అసలు ఇది సముద్రం పక్కనే అని మనకి అర్థమవదు. ఈ రోజుకి కూడా ఎంతోమంది ఆర్కిటెక్ట్స్ అండ్ సైంటిస్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి అక్కడ వచ్చి రీసెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ రహస్యం ఏంటి? ఈ గుడి లోపల ఎందుకు సప్పుడు రావట్లేదు? అదే ఈ జగన్నాథ స్వామి గుడిని మీరు రోడ్ క్రాస్ చేసి పక్కనే ఒక లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీ నుంచి మీరు పైకి వెళ్తే ఎంత గట్టిగా సముద్రం తాలూకా సప్పుడు వస్తుందంటే మీరు చెవులు మూసేయాలి, అంత గట్టిగా సప్పుడు వస్తుంది. కానీ అదే మీరు మెట్ల దిగేసి రోడ్ క్రాస్ చేసే స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళినప్పటికి నిశ్శబ్దంగా ఉంది. అయితే ఈ రహస్యం ఏంటి ఇప్పటి వరకు ఎవరికీ అర్థం అవ్వలేదు. మనము ఈ జగన్నాథ స్వామి గుడి సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ పాండాలు హనుమాన్ తాలూకా మూర్తి వచ్చినప్పుడు మనకు అంటారు, ఈ హనుమంతుడికి మీరు ఎటువంటి కోరికలు అడగకూడదు, ఎందుకంటే అతనికి ఏమి వినపడదు. ఎందుకు వినపడదు అంటే సముద్రం తాలూకా మొత్తం శబ్దము తన చెవుల్లో అతను గ్రహించాడు కనుక అతనికి కాన్ ఫోడా హనుమాన్ అంటాడు. కాన్ ఫోడా హనుమాన్ అంటే చెవుల లోపల కన్నం ఉందని అలా అనమాట. సో అతనికి ఎప్పుడు మనం దర్శనానికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఎవరైనా ఎటువంటి కోరికలు అనేది చెప్పరు. అలానే ఈ పూరి ఆలయంలో హనుమాన్తో సంబంధించిన ఇంకొక కథ ఏంటంటే, ఇప్పుడు హనుమాను భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తుడు. ఒకనప్పుడు ఏమైందంటే సుదర్శన్ చక్రకి కొంచెం గర్వం వచ్చింది. నేను ఎప్పుడు భగవంతుడు దగ్గరే ఉంటాను, భగవంతుడు ఏ దానవాళ్ళైనా రాక్షసులని చంపాలంటే నన్ను ప్రయోగిస్తారు, నేను చాలా గొప్పవాడు అని అహంకారం వచ్చింది. జగన్నాథ స్వామికి ఇది నచ్చలేదు. తన అహంకారాన్ని తీసి పడేయడానికి తనకి ఒక పని ఇచ్చారు. తనకి ఏమన్నారంటే, సుదర్శన నువ్వు వెళ్ళి హనుమంతుడిని పిలు, నేను అతనితో ఏదో మాట్లాడాలి. సుదర్శన్ వెళ్ళి హనుమంతుడిని పిలుస్తాడు. కానీ హనుమంతుడు భగవంతుడి దగ్గరికి రాకముందు ఈ సుదర్శను కావాలని తనకి ఆటంకం పెడతాడు. అతను ఈ ద్వారం నుంచి వస్తే అక్కడ నిలబడతాడు, సరే సింహద్వారం నుంచి లోపలి వద్దామంటే అక్కడ నిలబడతాడు. అతనికి చాలా ఇబ్బంది పెడతాడు, ఎలాగో ఎలాగో అతను లోపల రాకూడదు అని. మొత్తం మీద హనుమంతుడు జగన్నాథ స్వామిని ప్రార్థిస్తారు, నేను లోపల రావాలనుకుంటున్నాను, ఎలా రావాలని. అప్పుడు జగన్నాథ స్వామి ఏం చేస్తారంటే హనుమంతుడికి 6 చేతులు ప్రసాదిస్తారు. ఇప్పుడు హనుమంతుడికి ఉన్న చేతులకైనా ఇంకో 6 చేతులు ఎక్స్ట్రా ప్రసాదిస్తారనమాట. అదే కాదు, 4 చేతులపైన 4 చక్రాలు కూడా, సుదర్శన చక్రం ఎలా ఉంటుంది అలాంటి 4 చక్రాలు కూడా ప్రసాదిస్తారనమాట. అప్పుడు తన సుదర్శన చక్రాన్ని ఓడించేసి లోపలికి వచ్చేస్తారు. అయితే ఈ ఒక్క సంఘటన జరిగినప్పటికీ జగన్నాథ స్వామి సుదర్శన చక్రం మీద కోపపడి, నువ్వు నీ గర్వముతో నీ హనుమంతుడికి ఇబ్బంది పడడానికి ప్రయత్నించావు కనుక కలియుగంలో నువ్వు ఒక స్తంభం కింద మారుతావు. అందుగురించి మీరు చూడండి, జగన్నాథ స్వామి మనము గుడికి వెళ్తే అక్కడ సుదర్శనుడు ఏదో చక్రం రూపంలో కాకుండా స్తంభం రూపంలో ఉన్నాడు. ఇంకో విషయం గమనించే విషయం ఏంటంటే, మామూలుగా సుదర్శన చక్రం అనేది భగవంతుడికి కుడివైపు ఉంటాడు, కుడి చేతిలో ఉంటాడు. కానీ ఇక్కడ మీరు గమనించండి, సుదర్శన చక్రము స్తంభం రూపంలో ఎడమ వైపుని ఉంది. భగవంతుడు ఒక లీలలు అద్భుతంగా ఉంటాయి. ఒకప్పుడు ఏమైందంటే, పద్మావతి అని ఒక అమ్మాయి, చాలా మంచి భక్తురాలు. ఆవిడ ఒక అలవాటు ఏంటంటే, ఏ పని చేసినా భగవంతుడు నామస్మరణ చేస్తూ చేస్తూ జయదేవ గోస్వామి తాలూకా గీత గోవింద పాడుతూ పాడుతూ చేసేది. ఒకనప్పుడు ఏమైందంటే, ఆవిడ వంకాయ తోటలో వంకాయ కోసుకుంటూ కోసుకుంటూ జయదేవ గోస్వామి తాలూకా గీత గోవింద పాడుతుంది. జగన్నాథ స్వామికి ఇది చాలా నచ్చింది. తన కూడా గర్భగుడి నుంచి ఆలయం వదిలేసి ఈ వంకాయ తోటలో ఆ అమ్మాయి వెనక నడుస్తున్నారు. ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారు, అతను కూడా వెనక వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆవిడ పాడడం ఇతనికి చాలా ఇష్టమవుతుంది. అలా అతను అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎలా నడుస్తున్నారో తను పట్టించట్లేదు. ఇప్పుడు అక్కడ చాలా ముళ్ళు ఉన్నాయి. ఈ ముళ్ళు అంతా జగన్నాథ స్వామి బట్టలకి గుచ్చుకుంటున్నాయి. మొత్తం మీద ఆయన వేసిన పై బట్ట కిందకి పడిపోతుంది. కానీ ఆయన పట్టించుకుంటా పద్మావతి వెనక నడుస్తూ వెళ్ళిపోతున్నారు. మొత్తం మీద పద్మావతి ఒక పని కంప్లీట్ అయ్యి ఆవిడ ఇంటికి వెళ్ళిపోతుంది. జగన్నాథ స్వామి మళ్ళీ వెనక ఆలయంకి వచ్చేస్తారు. మరుసటి రోజు పూజారి గర్భగుడి ఒక ద్వారం తీసి చూస్తే జగన్నాథ స్వామి పై బట్ట లేదు, ఉన్న బట్టలు కూడా అన్నీ చిరిగిపోయి ఉన్నాయి. తనకి ఆశ్చర్యం ఇస్తుంది. తన వెంటనే రాజుకి కబరిస్తారు. రాజు వచ్చి ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. రాజు ఏమనుకుంటాడంటే, బహుశా నా సేవలో నేను ఎక్కడో తప్పు చేస్తున్నానేమో అని తను ఉపవాసం చేయడం మొదలుపెడతాడు. ఆ రోజు రాత్రి భగవంతుడు తన కలలో వస్తారు. రాజు, నువ్వు ఎటువంటి పాపం చేయలేదు, ఏమి తప్పు చేయలేదు, ఇలా పద్మావతి అని ఒక అమ్మాయి చాలా చక్కగా గీత గోవింద పాడుతూ ఉంటే నేను తన వెనక వెళ్ళిపోయాను, కావాలంటే నువ్వు ఇప్పటికి వెళ్ళి ఆ తోటలో చూడొచ్చు, నా బట్ట అక్కడే ఉంటుంది. అప్పుడు అర్ధరాత్రి రాజు ఆ తోటకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూశారంటే, నిజంగానే జగన్నాథ స్వామి ఒక పై బట్ట అక్కడ పడేసి ఉంది. అప్పుడు చుట్టుపక్క అతను పద్మావతి ఇల్లు ఎక్కడ అని వెతుకొని పద్మావతితో వెళ్ళి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, పద్మావతి, నీ ఒక గీత గోవింద పాట విని జగన్నాథ ముగ్ధులైపోయారు. నువ్వు దయచేసి నీ కుటుంబ సహితము జగన్నాథపురి ధామంకి వచ్చే, అక్కడ నీకు అన్ని సౌకర్యాలు మేము ప్రసాదిస్తాము. కాకపోతే కావాల్సింది ఒకటే మాకు, నువ్వు ప్రతిరోజు రాత్రి జగన్నాథ స్వామి కోసం గీత గోవింద అనేది పాడు. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అదే సంప్రదాయం జగన్నాథ్ గుడిలో కొనసాగుతుంది. ఇప్పటికి కూడా రాత్రి స్వామి శయనిచ్చినప్పుడు ఆ గీత గోవింద పాటలు వాళ్ళు పాడతారు. అయితే ఈ అంత రాజు ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఆ పద్మావతిని ఇక్కడ తెచ్చకపోతే బహుశా జగన్నాథ స్వామి రోజు రాత్రి వెళ్ళిపోతారు అని ఈ ఒక ఏర్పాటు రాజు అక్కడ చేసి ఉన్నారన్నమాట. అలా ఎంతో అద్భుతమైన కథలు ఉన్నాయి. ఒకసారి ఒక పూజారి జగన్నాథ స్వామికి అలంకరిస్తున్నాడు. అలంకరించినప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది. జగన్నాథ స్వామి కృష్ణుడు రూపంలో ఉన్నప్పుడు తన నలుపు ఉంగరాలు జుట్టు ఎంత అందంగా ఉంటుంది, కానీ జగన్నాథ స్వామికి అయితే జుట్టు లేదు అని తన మనసులో అనుకుంటున్నాడు. జగన్నాథ స్వామి తన భక్తుల కోసం ఏమైనా చేసేస్తారు. ఆయన వెంటనే ఒత్తైన ఉంగరాలు జుట్టు చూపిస్తారు. అప్పుడు ఆ పూజారి ఆశ్చర్యపోతాడు, ఇదేంటి ఇలా జగన్నాథ స్వామి, ఇది సరే స్వామి ఏమైనా చేసేయగలుగుతారని తన అత్యంత ప్రేమతో స్వామి జుట్టుని అలంకరించి తన ఒక దీనాచార్య సేవ అంతా కంప్లీట్ చేస్తాడు. కాకపోతే జగన్నాథ స్వామి గుడిలో ఒక నియమం ఏంటంటే, ఆ పువ్వులతో చేసే మాలని జగన్నాథ స్వామి మెడలో వేసిన తర్వాత అది ప్రసాదంగా రోజు రాజుకి ఇవ్వబడుతుంది. అయితే ఈరోజు కూడా ప్రతిరోజు ఎలా చేస్తున్నారు అలానే ఆ మాల తీసుకొని రాజుకి ఇచ్చారు. రాజు కూడా ఆ మాలని వేసుకున్నాడు. కానీ తను ఏం చూశారంటే, ఆ మాల లోపల ఒక వెంట్రుక ఉంది. తనకి సందేహం పుట్టింది. ఈ వెంట్రుక ఎలా వచ్చింది? జగన్నాథ స్వామికి అయితే వెంట్రుకలు లేదు. అయితే బహుశా ఈ పూజారి ఇంకెవరికో ఈ మాల పెట్టిన తర్వాత నాకు ప్రసాదంగా ఇచ్చాడేమో అని వెంటనే ఆ పూజారిని పిలిచేసి తనని కారాగారంలో వేశాడు. ఎప్పుడైతే తనని కారాగారంలో వేశారో, జగన్నాథ స్వామి తట్టుకోలేక నా భక్తుడికి ఎలా ఎలా నువ్వు దండిస్తావని తన రాజు కలలో వచ్చి నాకు నిజంగానే వెంట్రుకలు ఉన్నాయి, అది నా వెంట్రుక అని చెప్పారు. కావాలంటే నువ్వు ఇప్పుడు వచ్చి చూడొచ్చు. అప్పుడు మళ్ళీ రాజు అర్ధరాత్రి లేచి పరిగెత్తి వెళ్ళి జగన్నాథ స్వామి గర్భగుడి ద్వారం తీసి చూసినప్పుడు కదా ఏం చూశారంటే, నిజంగానే జగన్నాథ స్వామికి జుట్టు ఉంది. తను ఆశ్చర్యపోయాడు. ఇది నా భ్రమ ఏమో అని అనుకొని ముందుకి వెళ్ళి ఆ జుట్టు లాగడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే ఆ జుట్టుని లాగాడు, కొంచెం స్వామివారి నెత్తి నుంచి రక్తం బయటికి వచ్చింది. అప్పుడు అతను వెంటనే, అయ్యో నేను చాలా పెద్ద అపరాధం చేశానని పరిగెత్తి వెళ్ళి ఆ కారాగారంలో ఉన్న పూజారి కాళ్ళ మీద పడిపోయారు. అయితే భక్తుడి కోసం స్వామి ఏమైనా చేసేయొచ్చు. జగన్నాథపురి ధామంలో అర్జున్ మిశ్ర పేరుతోనే ఒక మంచి భక్తుడు నివసించేవాడు. అతను ఎల్లప్పుడూ గీతా చదివేవాడు. అందుగురించి కొందరు తనకి గీతా పండ అని కూడా చెప్పేవారు. తనకి ఎప్పుడు గీతా పారాయణ చేయడం అంటే చాలా ఇష్టము. ఒకసారి ఆ ప్రదేశంలో కుంభవృష్టి కానీ 3 రోజుల పాటు విరామం లేకుండా వర్షం పడింది. అప్పుడు తన భిక్షాటనకి బయటికి వెళ్ళలేకపోయాడు. ఇంట్లో పిల్లలు భార్య అందరూ ఆకలితో ఉన్నారు. అదే సమయంలో ఈ అర్జున్ మిశ్ర 9వ అధ్యాయంలో ఉన్న 22వ శ్లోకము చదువుతున్నాడు. ఆ శ్లోకం ఏంటంటే, అనన్యశ్చింతయంతో మాం జే జనా పర్యుపాసతే తేషాం నిత్యభియుక్తానాం యోగక్షేమ్యం వహామ్యహం. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే, ఎవరైతే నా భక్తులు వాళ్ళకు యోగక్షేమ బాధ్యతలు నాది, వాళ్ళ దగ్గర ఉన్నది నేను సంరక్షిస్తాను, వాళ్ళ దగ్గర లేనిది నేను సమకూరుస్తాను. పక్క గదిలో ఉన్న అర్జున్ మిశ్ర ఆవిడ తన మనసులో అనుకుంది, భగవంతుడు లేనది సమకూరుస్తారని అన్నారు, మాకు 3 రోజుల పాటుతోనే భోజనం లేదు, ఏమీ లేదు, ఆయన ఇటువంటి ఏర్పాటు చేయట్లేదు, ఈ గీతలో రాసినంత అబద్ధం, భగవంతుడు చెప్పింది అంత అబద్ధం. తనకి కోపం వచ్చి ఒక కలం తీసుకొని ఆ గీతా శ్లోకం మీద గీతలేసేసింది. రాత్రి అందరూ పడుకున్నాడు, ఆవిడ కొంచెం కోపం శాంతమై ఆవిడ పడుకుంది, అర్జున్ మిశ్రా కూడా పడుకున్నారు. మధ్యరాత్రి వాళ్ళ ఇంటికి ఎవరు తలుపు కొట్టారు. తలుపు తీసి చూస్తే ఒక అందమైన అబ్బాయి నిలబడి ఉన్నాడు. తన చేతిలో బోల్డైన సామాన్లు ఉన్నాయన్నమాట. ఈ సామాన్లు అన్నీ ఆ అర్జున్ మిశ్రా ఆవిడకి ఇచ్చేసి, నేను తొందరలో ఉన్నాను, నేను వెళ్ళిపోవాలి. అర్జున్ మిశ్రా భార్య అడుగుతుంది, ఈ సామాన్ అంతా ఏంటి, అసలు మీరు ఎవరు, దేనికి వచ్చారు అంటే, అతను ఏమంటాడంటే, నేను అర్జున్ మిశ్రా తాలూకా స్నేహితుడు, ఇదంతా నేను సామాన్లు తన కోసం తెచ్చాను, కనుక నేను ఇంకా బయలుదేరుతాను. అప్పుడు ఆవిడ, మీరంతా సామాన్లు తెచ్చినప్పుడు మీకు భోజనం పెట్టాలి, అది మా డ్యూటీ, రండి లోపలికి, నేను మీకు భోజనం పెడతాను అంటే, అతను అంటాడు, నాకు తినాలని ఉంది కానీ ఎవరో నా నాలుక పైన గీసేశారు, అందుగురించి నేను తినలేను అని చెప్పేసి అతను బయలుదేరిపోతాడు. ఈవిడ మధ్యరాత్రి వంట చేయడం మొదలు పెడుతుంది, చాలా రకరకాల పిండి వంటలు తయారు చేస్తుంది. పొద్దున అయ్యేసరికి తన భర్తని పిల్లల్ని లేపి, చూడండి ఎంత చక్కని వంటని నేను చేశాను, రండి అందరు కలిసి తిందాము. అప్పుడు అర్జున మిశ్ర ఆశ్చర్యపోతాడు, ఇదేంటి అసలు, ఎవరు తెచ్చారు ఇదంతా, ఎలా వచ్చింది. అప్పుడు ఆవిడ అంటుంది, ఇలా ఒక అబ్బాయి వచ్చాడు. అప్పుడు అర్జున్ మిశ్రా ఒకే మాట అంటాడు, అలాంటప్పుడు కొంచెం అతనికి కూర్చోపెట్టి మనం పెట్టాలి కదా, ఎవరో మన మీద అంత దయా చూపించారు. అప్పుడు ఆవిడ అంటుంది, లేదు లేదు, ఎవరు తన నాలుక మీద గీస్తారనమాట, తను తినలేడు. అలా చెప్పినప్పుడు ఇద్దరికీ ఒకేసారి అర్థమైంది, ఆ ఇది ఏంటంటే భగవంతుడు స్వయంగా వచ్చారు, గీతాలో ఉన్న శ్లోకము భగవంతుడు తాళక ముఖారవిందు లోపల నుంచి వచ్చింది, దాని మీద గీతలు గీస్తే తన నాలుక మీద గీసినట్లు అవుతుంది, ఇది మేము చాలా తప్పులు చేశాము అని వాళ్ళు లెంపులు కొడుతూ ఇద్దరు పరిగెత్తి జగన్నాథ స్వామి గుడికి వెళ్తారు. అక్కడ వెళ్ళి ఏం చూస్తున్నారంటే, అక్కడ స్వామి పెదవుల పైన 3 చోట్ల మచ్చలు ఉన్నాయన్నమాట. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తూ జగన్నాథ స్వామి మాకు క్షమించండి అని ప్రార్థిస్తారు. భగవంతుడు తన భక్తులు యోగక్షేమాలు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు, వాళ్ళొక పరువు కూడా ఆయన కాపాడుతారు. అలానే పురుషోత్తమ దేవ్ అని ఒక భక్తుడు పరువు ఎలా కాపాడారని దాని గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. ఒకనప్పుడు ఈ పురుషోత్తమ దేవరాజు అని చాలా గొప్ప భక్తుడు అన్నమాట. తన ఈ రథయాత్ర పండుగ అనేది చాలా ఉత్సాహంగానే నిర్వహించేవాడు. ఒకనప్పుడు ఏమైందంటే, కాంచి దేశ రాజు తన కుమారిని తీసుకొని పూరిధామంకి వచ్చాడు. తను ఏం కోరుకున్నాడంటే, పురుషోత్తమ దేవరాజుతోనే తన కుమారి వివాహ చేద్దామని. రథయాత్ర పండుగ సమయంలో వాళ్ళు పూరిధామాన్ని చేరారు. అక్కడ చేరినప్పుడు వాళ్ళు ఏం చూశారంటే, పురుషోత్తమ దేవరాజు ఒక చీపురు పట్టుకొని రథం ముందు విధులు తుడుస్తున్నారు. ఈ దృశ్యం చూసి కాంచిరాజుకి ఆశ్చర్యం వేసింది, ఇతను రాజు, మహారాజు, అలాంటప్పుడు చీపురు పట్టుకొని వీధులు తుడడం ఏంటి అని తనకి చాలా ఆశ్చర్యం వేసింది. మొత్తం మీద తన రాజు దగ్గరికి వెళ్ళి, నా కుమారిని మీతో నేను వివాహ చేపించను, ఎందుకంటే మీ యొక్క వ్యవహారం నాకు నచ్చలేదు. అప్పుడు అతను అంటాడు, నేను ఏం తప్పు చేశానంటే, మీరు రాజు కదా, మీరెందుకు చీపురు పట్టుకుంటున్నారు అని అడుగుతారు. అప్పుడు పురుషోత్తమ దేవ్ అంటారు, దేవాది దేవుడు జగన్నాథ స్వామి ముందు మనమందరూ సేవకులే, మనము ఆయన ముందు మనం దేనికి పనికి రాము, ఆయనకి మనం ఎటువంటి సేవ అందించే మన సౌభాగ్యము. అప్పుడు ఈ కాంచిరాజు ఏంటంటాడంటే, ఏంటి జగన్నాథ స్వామి జగత్తుకి నాథుడా, కాదు కాదు, గణపతియే జగత్తుకి నాథుడనమాట, అని నేను ఒప్పుకోను. అప్పుడు వాళ్ళిద్దరికీ ఒక వివాదం అనేది మొదలవుతుంది. మొత్తం మీద వాళ్ళు ఏ నిశ్చయానికి వస్తారంటే, ఒక యుద్ధం చేద్దాము. ఈ యుద్ధంలో పురుషోత్తమ దేవు గెలుస్తే గణపతిని జగన్నాథ స్వామి వెనక కూర్చోపెడదాము, లేదు ఈ యుద్ధంలో కాంచిరాజు గెలుస్తే గణపతిని జగన్నాథ స్వామి ముందుని కూర్చోబెట్టి పూజ చేద్దామని వాళ్ళు నిశ్చయిస్తారు. మొత్తం మీద రాజు తన కుమారుని తీసుకుని వెనక వెళ్ళిపోతారు, పురుషోత్తమ దేవు కూడా వెనక వెళ్ళిపోతారు. ఇప్పుడు పురుషోత్తమ దేవు ఆలోచిస్తారనమాట, తన మంత్రిని పిలిచేసి, నేను చెప్పడం మాత్రము చాలా గర్వంతో చెప్పేశాను, మీకు ఓడించేస్తాను, కానీ నాకు సందేహంగా ఉంది. ఎందుకంటే మన సైనికులందరూ ఎప్పుడో మానేశారు యుద్ధం చేయడము, వాళ్ళ కత్తిలకి దుమ్ము పడిపోయింది. కరతాళంతో భజన చేయడం అంటే వాళ్ళకు వచ్చు, కానీ కత్తులు ఎలా వాడాలి వాళ్ళకి రాదు. ఇప్పుడు ఏం చేద్దాము అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఈ పురుషోత్తమ దేవు జగన్నాథ స్వామిని ప్రార్థించారు, స్వామి మీరే మాకు కాపాడాలి, మీకు గణపతి వెనక కూర్చోపడడం మాకు ఇష్టం లేదు, మీరే మాకు ఏదో దారి చూపించండి. ఈ మధ్యలో ఏమైందంటే, ఈ పురుషోత్తమ దేవరాజ తాలూకా సరిహద్దు దగ్గర ఒక ముసలామె మజ్జిగ అమ్ముతూ కూర్చుంటుంది. పురుషోత్తమ దేవ మహారాజ సైన్య నుంచి ఇద్దరు సైనికులు ఒక తెల్ల గుర్రం మీద ఒక నల్ల గుర్రం మీద ఆ సరిహద్దులకి వెళ్తారు. వెళ్ళి ఈ ముసలామెకి, అమ్మా మాకు దాహం వేసింది, కొంచెం మజ్జిగ ఇస్తావా? ఈవిడి వీళ్ళకి ఒక్కొక్క గ్లాసు మజ్జిగ ఇస్తుంది. అది తాగినా వాళ్ళ దాహం తీరలేదు, ఇంకా అడుగుతారు, ఇంకా తాగుతారు, ఇంకొన్ని గ్లాసులు ఇవ్వండి, ఇంకా ఇవ్వండి. మొత్తం మీద ఆవిడ దగ్గర ఉన్న మొత్తం మజ్జిగని వాళ్ళు తాగిస్తారు. తాగిన తర్వాత ఈవిడి డబ్బులు అడుగుతుంది. అప్పుడు ఈ ఇద్దరు సైనికులు ఏమంటారంటే, డబ్బు డబ్బు అంటే ఏంటి, మాకు తెలియదు. ఇప్పుడు ఈవిడి కోపపడి, మీరు వేషాలు వేస్తున్నారా, అన్ని తాగిన తర్వాత డబ్బులు ఏంటి తెలియదు అంటున్నారు, నేను వదలను, నాకు నా డబ్బులు కావాలి. అప్పుడు వీళ్ళు, నిజంగానే మాకు డబ్బు అంటే ఏంటి తెలియదు, మేము పురుషోత్తమ దేవరాజు తాలూకా సైనికులు, కావాలంటే మేము ఒక లేఖని రాసి ఇస్తాము, ఈ ఒక లేఖని మీరు చూపిస్తే మా మహారాజు కూడా మా వెనకే వస్తున్నారు సేనా తీసుకొని, తప్పకుండా ఈ డబ్బులు అతని మీకు ఇస్తారు. అప్పుడు ఆవిడ అంటుంది, అలా కాదు, నాకు ఎటువంటి రుజువు కావాలి, మహారాజు ఎలా ఒప్పుకుంటారు మీరు వాళ్ళ సైనికులు అని నాకు ఎలా తెలుస్తుందంటే. అప్పుడు వాళ్ళ మెడలో ఉన్న రెండు హారాలు తనకి ఇస్తారనమాట. వీళ్ళిద్దరు సైనికులు ముందుకు వెళ్తారు, కాంచి ప్రదేశానికి చేరి కాంచి సైనికులందరికీ ఓడిస్తారు. ఈ మధ్యలో ఈ మహారాజు పురుషోత్తమ దేవు ఇంకా ముందుకి వస్తున్నారు. మొత్తం మీద ఆ ముసలామె దగ్గరికి వాళ్ళు చేరిపోతారు. ఆవిడ అక్కడే, మహారాజు మీరు ఆగండి, మీ రథాన్ని ఆపండి, నాకు మీరు డబ్బులు ఇవ్వాలి, చూడండి మీ సైనికులు ఇద్దరు వచ్చారు, నా దగ్గర ఉన్న మజ్జిగ మొత్తం తాగేశారు, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఈ లేఖని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు రాజు ఆ లేఖని చదివినప్పుడు ఆయన చూశారు, కింద ఎవరు సిగ్నేచర్ పెట్టారు, జగన్నాథ్ బలదేవ్. చూసి తను ఆశ్చర్యపోయారు. అదే కాదు, ఆ లేఖతో పాటు ఇచ్చిన వజ్రం మాల కూడా జగన్నాథ స్వామి మెడలో ఉన్న మాల అని అతను వెంటనే తెలిసిపోయింది. ఇప్పుడు వెంటనే తన కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేసి, అయితే జగన్నాథ బలదేవ్ సాక్షాత్ ఇక్కడికి వచ్చారా? అదే సమయంలో ఇంకొక సైనికుడు వచ్చి రాజుకి ఖబరిచ్చాడు. ఆయన ఏమన్నారంటే, రాజు మనం గెలిచాము, మనం యుద్ధం గెలిచాము. రాజు అంటాడు, మనం యుద్ధం గెలిచడం ఏంటి, మనం ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు, బయలుదేరుతున్నాము. అప్పుడు వీళ్ళు అంటారు, అలా కాదు, మన సైన్యం నుంచినే రెండు సైనికులు అక్కడికి వెళ్ళి ఉన్నారు, మొత్తం అందరికీ వాళ్ళు ఓడించారు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ కాంచిరాజు కూడా వెనక నుంచి తన కుమారిని తీసుకొని వచ్చేస్తున్నారు. అక్కడ తన కుమారి తీసుకొని వచ్చి, పురుషోత్తమ దేవరాజు, మేము ఓడిపోయాము, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీ సేనలో ఉన్న ఇద్దరు సైనికులకి ఇంత సామర్థ్యం ఉంటే, ఇంత శక్తి ఉంటే, మీరే సాక్షాతంగా వస్తే మేము దేనికి పనికి రాము, మీకు మీరు నిజంగానే చాలా ధైర్యవంతులు, ఇది తీసుకోండి నా కుమారిని, ఇది తీసుకోండి నా గణేశుడిని, గణేష్ విగ్రహాన్ని మీరు ఎక్కడ కావాలంటే పెట్టుకోండి అని తను సెలవు తీసుకుంటాడు. కానీ పురుషోత్తమ దేవరాజుకి కోపం అనేది తగ్గలేదు. తను ఏమంటారంటే, సరే గణపతి విగ్రహాన్ని తీసుకొని మన జగన్నాథ స్వామి వెనక పెట్టేయండి, కానీ ఈ కాంచిరాజు తాలూకా కుమారితో మాత్రం నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే అతను నా స్వామిని అవమానించాడు. అందుగురించి తన మంత్రిని పిలిచి, ఈ అమ్మాయిని ఎవరైతే వీధులు తుడుస్తారో అలాంటి అబ్బాయికి, ఈ అమ్మాయికి పెళ్లి చేపించండి అని ఇచ్చేసి తను వెళ్ళిపోతారు. అలా ఒక సంవత్సరం గడిచిపోతుంది. ఈ మధ్యలో జగన్నాథస్వామి ఆలయ ప్రాంగణంలోనే జగన్నాథస్వామి వెనక ఒక చిన్న గుడిని కట్టి ఈ కాంచీ మహారాజ్ ఇచ్చిన గణేషుకి స్థాపిస్తారు. మళ్ళీ రథయాత్ర పండుగ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ పురుషోత్తం దేవరాజు చాలా ఉత్సాహంతో రథం ముందు తుడవడం మొదలు పెడతాడు. అదే సమయంలో అక్కడ మంత్రి కాంచీరాజు తాలూకా అమ్మాయిని తీసుకువస్తాడు. ఆ అమ్మాయిని చూసి రాజు మంత్రికి అడుగుతాడు, ఇదేంటి, నేను చెప్పాను కదా ఈ అమ్మాయిని నువ్వు ఇంకా పెళ్లి చేపించలేదా? అప్పుడు మంత్రి అంటారు, మీరే అన్నారు కదా రాజు, ఎవరైతే వీధులు తుడుస్తాడో అలాంటి వాళ్ళకి ఇవ్వమన్నారు. ఈరోజు మీరే కదా వీధులు తుడుస్తున్నారు, కనుక ఈ అమ్మాయిని మీకే ఇచ్చి పెళ్లి చేపిస్తామని చూస్తున్నాను. అప్పుడు వెంటనే రాజు చిరునవ్వు నవ్వుతూ ఆ కుమారిని తన భార్యగా స్వీకరించారు. ఈరోజు కూడా మీరు జగన్నాథపురి ధామంకి వెళ్తే ఈ కాంచీరాజు తాలూకా గణేషుడిని మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. జగన్నాథస్వామి వెనకనే చిన్న గుడి కట్టేసి ఆ గణేష్ స్థాపన చేసి ఉన్నారన్నమాట. అయితే అలా ఎంత చక్కని లీలాలు జగన్నాథస్వామి చేస్తూ ఉంటారు. ఈ జగన్నాథ క్షేత్రంని శంఖక్షేత్రం అని అంటారు, ఎందుకంటే అది ఒక శంఖ ఆకారంలో ఉంది. అలానే జగన్నాథపురి పక్కన ఉన్న ప్రదేశం జాజీపూర్కి గదాక్షేత్రం అంటారు, అలానే కోణార్క్కి పద్మక్షేత్రము, భువనేశ్వర్కి చక్రక్షేత్రం అంటారు. ఈ జాజీపూర్ అనే ప్రదేశంలో కూడా ఒకసారి చాలా చక్కని లీల జరిగింది. ఈ జాజీపూర్ ప్రదేశంలో ఒకప్పుడు అనావృష్టి సంభవించింది. తినడానికి ఏమీ లేదు, ప్రతి ఇంట్లో ఉన్న సరుకులు ఖాళీ అయిపోయాయి, అందరూ బాగా ఆందోళనగా ఉన్నారు. అదే సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న ఒక చాలా మంచి భక్తుడు, తన పేరు మోహంతి. చెప్పాలంటే అందరూ తనకి బంధు మోహంతి అని అంటాడు. బంధు అంటే మిత్రుడు. బంధు మోహంతి అని ఎందుకు అంటాడంటే తను భగవంతుడికే తన బంధుగా, తన ప్రాణ స్నేహితుడుగా, అతను మిత్రుడుగా ఊహించేవాడు. ఎల్లప్పుడు భగవంతుడే నా స్నేహితుడు అని చెప్పేవాడు అందరికీ. తన పేరు బంధు మోహంతి అనమాట. అయితే ఈ బంధు మోహంతి ఇంట్లో కూడా ఏమీ లేదు తినడానికి. తన భార్య తన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎప్పుడు అంటూ ఉంటారు మీకు పూరిధామంలో ఒక మిత్రుడు ఉన్నాడు, మీ ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడు అంటే దాని అర్థం ఏంటి? మనకి అవసరం ఉన్నప్పుడు మనకి సహాయం చెయ్యాలి కదా, అలాంటప్పుడు మనం వెళ్దామా మీ స్నేహితుడి దగ్గరకు, బహుశా అతను మనకి సాయం చేస్తాడు, మన పిల్లలు ఆకలిగా ఉన్నారు, ఇంట్లో ఏమీ లేదు. ఈ మోహంతి ఆలోచిస్తాడు, ఈ కారణం బాగుంది, ఈ నేను ఒప్పుకుంటే ఆ ఒక కారణం వల్ల నాకు జగన్నాథ స్వామి దర్శనం కూడా అవుతుంది కదా అని, సరే అయితే వెళ్దాం, మా మిత్రుడింటికి వెళ్దాము, తను తప్పకుండా మనకి సాయం చేస్తాడని వాళ్ళు బయలుదేరతారు. అయితే నడుచుకొని వెళ్ళడమే, వీళ్ళు నిరుపేదలు, ఏమీ లేదు అసలు వీళ్ళ దగ్గర, నడుస్తూ నడుస్తూ వెళ్తున్నారు. జాజీపూర్ నుంచి పూరీ ధామం వరకు నడుస్తూ నడుస్తూ 4 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు మధ్యరాత్రికి వాళ్ళు అక్కడ చేరారు. మధ్యరాత్రి వరకు కూడా దర్శనం అవుతూనే ఉంటాయన్నమాట, చాలామంది భక్తులు వస్తున్నారు, దర్శనం అవుతుంది. వీళ్ళు సింహద్వారం దగ్గరికి వచ్చారు. ఈ బంధు మోహంతి చూశాడు చాలామంది ఉన్నారు, సెక్యూరిటీస్ కూడా కర్రలు పట్టుకొని అందరికీ లైన్లో రండి అని అరుపులు అరుస్తున్నారు. ఇదంతా చూసి అతను, అక్కడ జగన్నాథ్పురిలో 4 ద్వారాలు ఉన్నాయన్నమాట, ఇదంతా చూసి అతను, రండి రండి ఇంకొక ద్వారం దగ్గరికి వెళ్దాం, ఇక్కడ కాదు అని ఇంకొక ద్వారం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇది ఇంకొక ద్వారం అంటే ఎలా ఉందంటే, ఆ ద్వారము పక్కనే ఒక కాలువ ఉంది. ఈ కాలువ నుంచి ఏం బయటికి వస్తుంది? బియ్యం తాలూకా గంజి. ఇప్పుడు జగన్నాథస్వామి వంటగదిలో బియ్యం వండినప్పుడు బయట వచ్చిన గంజి ఈ కాలువ నుంచి బయటికి వస్తుందన్నమాట. అయితే ఆ ప్రదేశానికి, ఆ ఎక్కడైతే ఇది బయటికి వస్తుంది దానికి పేజా నాలా అని అంటారు. వీళ్ళు ఏం చేశారంటే పేజనాల దగ్గరకు వచ్చేసారు. వచ్చి ఆ గంజి ఏదైతే బయటికి వస్తుంది అది తాగారన్నమాట. తాగి కొంచెం తృప్తి పడారు. అంత దూరం నుంచి నడుస్తూ నడుస్తూ వస్తున్నారు. అప్పుడు ఆవిడకి కొంచెం సందేహం పుట్టింది, మనం ఇక్కడెందుకు కూర్చున్నాము, మనం ఇదెందుకు తాగుతున్నాము, అసలు మీ స్నేహితుడు ఎక్కడా, మీ మిత్రుడు ఎక్కడా, తన ఇంటికి వెళ్ళిపోదాము, రాత్రి అయిపోయింది. అప్పుడు బంధు మోహంతి అంటాడు, ఎవరింట్లో రాత్రి వెళ్తే బాగుండదు, మనం పొద్దున వెళ్దాము, ఈరోజు రాత్రి మనం ఇక్కడే పడుకుందాము. సరే అని పిల్లలు ఆవిడ ఆ పేజనాల దగ్గరే పడుకుంటారు. కానీ ఆకలిగా ఉన్నారు. ఇప్పుడు జగన్నాథ స్వామి తన గర్భగుడి లోపల ఆలోచిస్తున్నాడు, నా మిత్రుడు బంధు మోహంతి వచ్చి ఉన్నాడు, మన ఇంట్లో కూడా అతిథులు వస్తే ఎవరైనా వస్తే మనం ఏదైనా వాళ్ళకి పెట్టాలి కదా, అది సర్వసాధన ఒక సంప్రదాయము. అయితే తను ఏం చేస్తారంటే తన గుడి లోపల ఉన్న ఒక బంగారు పత్రం తీసుకొని రకరకాల కేక్స్ అన్ని నైవేద్యాలు ఏదైతే తనకి వాళ్ళు నైవేద్యం పెడతారో అదంతా తీసుకొని తన బ్రాహ్మణ వేషంలో పేజానాల దగ్గరికి వెళ్ళి అరవడం మొదలు పెడతాడు, బంధుమోహంతి బంధుమోహంతి. మోహంతి పడుకొని ఉన్నాడు, తను లేచి ఎవరు నా పేరు పిలుస్తున్నారు, అసలు ఈ పూరి ధామంలో నా పేరుతో పిలవడం ఏంటి, ఇక్కడ నా గురించి ఎవరికి తెలియదు కదా. మొత్తం మీద ఈ బ్రాహ్మణుడు చూసి నేనే బంధు మోహంతి చెప్పండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, మీరు జగన్నాథ స్వామి తాలూకా మిత్రుడు కదా, జగన్నాథ స్వామి మీకు ప్రసాదం పంపించారు. తిను చాలా ఆనందంతో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఆ భార్య పిల్లలకి అంత పెట్టిన తర్వాత ఆ ప్లేటు మొత్తం ఖాళీ చేసిన తర్వాత సరే ఆ ప్లేటు వెనక ఇచ్చేద్దామని వెళ్ళి చూస్తే ఆ బ్రాహ్మణుడు అక్కడ లేడు. ఈ ప్లేట్ ఇంకెవరికి ఇవ్వాలి అర్థం అవ్వకుండా ఆ ప్లేటు పట్టుకొని పడుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్న ఎప్పుడైతే పూజారులు గర్భగుడి ద్వారము తీర్చి చూస్తారో అక్కడ ఆ బంగార పాత్రం అయితే లేదు. మొత్తం వెతకడం మొదలు పెడతారు, ఎక్కడ వెళ్ళింది ఆ పాత్రం అని వెతుకుంటూ వెతుకుంటూ ఎవరో దృష్టి ఈ బంధు మోహంతి పైన పడుతుంది. పేజనాల దగ్గరగా ఇక్కడుందా భగవంతుడి తాలూకా పాత్రమని తన్ని పట్టుకొని లాగి లాగి తీసుకొని వస్తారు. నువ్వేనా దొంగలించావు భగవంతుడి తాలూకా పాత్రము అని తనకి రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. రాజు కూడా కోపపడి తనని శిక్షిస్తాడు, తనని కారాగారంలో వేసేస్తారు. తను కారాగారంలో రోధిస్తాడు, జగన్నాథ స్వామి నేను మీ నువ్వు నా బంధుని నా మిత్రుడిని, ఒరే కాళీయా నలుపుగా ఉన్న భగవంతుడు నీ హృదయం కూడా నలుపుగా ఉందా, నేను నా పరివారంతో నా కుటుంబంతో నీ దర్శనంకు వస్తే నువ్వు నా కారాగారంలో పెట్టావా, నన్ను రక్షించు అని ప్రార్థిస్తాడు. జగన్నాథ స్వామి రాజకళలో వచ్చి ఇతను నా భక్తుడు నేనే ఇచ్చాను, అదే కాదు జగన్నాథ స్వామి రాజు మీద కోపపడతాడు, ఏంటి నేను నీ ప్రాపర్టీ తీసుకున్నానా ఏంటి, ఆ ఒక్క బంగార పాత్రము నాది నీది కాదు, నా ఇష్టం నేను ఎవరికి ఇచ్చాను, నీ ఇంట్లో అతిథులు వస్తే నువ్వు ఇస్తావు కదా, వాళ్ళు అతిథులు నా బంధువు నా ఇంట్లో వచ్చాడు నేను అతనికి ఇచ్చాను, నీకేంటి నీదేం పోయింది అని బాగా తిడతారు. అప్పుడు ఈ రాజు నిద్ర నుంచి లేచి అయ్యో నేను చాలా తప్పు చేశానని బంధు మోహంతి కాళ్ళ మీద పడి, అయ్యో బాబు నువ్వు చాలా పెద్ద భక్తుడు, ఈ ఒక్క సంఘటన నా హృదయంలో నాటుకుపోయింది, నేను ఈరోజు నుంచి ఇది ఖరారు చేస్తున్నాను, ఎవరైనా మధ్యరాత్రి అయినా జగన్నాథ స్వామి దర్శనంకి వచ్చారంటే వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, తప్పకుండా వాళ్ళకి ఏదో ఒకటి ప్రసాదంని మనము పంచాలి, అదే కాదు ఈరోజు నుంచి బంధుమోహింతి నీకు నేను మంత్రిగా నియమిస్తున్నాను, నీదే బాధ్యత ఎవరు జగన్నాథపురిలో వచ్చినా వాళ్ళుకి ప్రసాదము కడుపు నుండి ప్రసాదం అనేది వాళ్ళకు దొరకాలని నీదే బాధ్యత. అప్పుడు ఆ పేజానాల దగ్గరే ఈ బంధుమోహంతి పరివారం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు రాజా. అందుగురించి అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా మీరు జగన్నాథపురి వెళ్తే మీరు ఎప్పుడు ఆకలిగా ఉండరు, మీరు రాత్రి చేరినా కూడా మీకు ఎటువంటి ప్రసాదం అనేది తప్పకుండా దొరుకుతుంది. జగన్నాథపురిలో రఘుదాస్ అని ఒక గొప్ప భక్తుడు నివసించేవాడు. ఇతను రామ భక్తుడు, అతను రామ జగన్నాథ్ ఒక్కరే అని తనకి తెలియదు. ఒకనప్పుడు అతను జగన్నాథ స్వామి గుడికి వెళ్ళినప్పుడు తను ఏం చూశారంటే జగన్నాథ స్వామి విగ్రహంలోనే రాముడు కనిపించారు. అప్పటి నుంచి తనకి అర్థమైంది జగన్నాథకి రాముడికి ఎటువంటి తేడా లేదు. ఆ రోజు నుంచి అతను జగన్నాథకి పెద్ద భక్తుడుగా మారాడు. అయితే ఈ రఘుతోని జగన్నాథ స్వామి చాలా వెంకితనం చేసేవారు. జగన్నాథ స్వామికి రఘుకి చాలా మంచి సంబంధం ఉండేదన్నమాట. ఒకసారి రఘుదాసు చాలా ప్రేమతో జగన్నాథ స్వామికి ఒక చాలా మంచి దండని తయారు చేస్తాడు. ఆ దండని తయారు చేసి పూజారికి ఇస్తాడు. కానీ పూజారి ఆ దండని చూసి ఇది అంతగా బాగాలేదు, ఇదేదో అరటిపండు చెట్టు నుంచి బయటికి వచ్చిన స్ట్రింగ్తో తయారు చేసిబడింది, ఇది మేము గుడి లోపల స్వీకరించము అని పడేస్తాడు. పడేసి తన పూజలో తను నిమగ్నం అయిపోతాడు. కానీ జగన్నాథస్వామికి కోపం వస్తుంది. నా భక్తుడు అంత ప్రేమంతో నాకు మాల తెచ్చారు, నేను ఇంక ఏ పువ్వులని నేను స్వీకరించను. ఆ రోజు పూజారి భగవంతుడికి అలంకరించడానికి ఏ పువ్వు పెట్టినా అది జారిపోతుంది, ఏ మాల పెట్టినా అది కిందకి పడిపోతుంది. వీళ్ళకేం అర్థం అవ్వట్లేదు. మొత్తం మీద పూజారి ఏమనుకున్నాడంటే, నేనేదో తప్పు చేశాను అని అతను ఉపవాసం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు వరకు అయితే జగన్నాథస్వామి నా కలలో వచ్చి అసలు నేను ఏం తప్పు చేశానని చెప్పక వరకు నేను ఉపవాసం చేస్తాను అని అతను నిర్ణయించాడు. అప్పుడు ఒక రోజు గడిచిన తర్వాత జగన్నాథ్ స్వామి తన కలలో వచ్చి, నేను నీ మీద కోపంగా ఉన్నాను, రఘుదాస్ తాలూకా రఘు తెచ్చిన మాల నువ్వు ఎందుకు నాకు ఇవ్వలేదు, నువ్వు మాల తాలూకా ఒక ఎక్స్టీరియర్ బహిరంగ మాల ఎలా ఉంది నువ్వు చూసావు, బయట దాని ఒక సౌందర్యం ఎలా ఉంది నువ్వు చూసావు, కానీ లోపల ఎంత మంచి మనసుతో తను నా కోసం మాల తయారు చేశారు అది నువ్వు గమనించలేదు అని తనకి చెప్పిన వెంటనే ఆ పూజారి రఘుదాస్ దగ్గరికి వెళ్ళి, మీరు మాల తయారు చేసి ఇవ్వండి, మీరు తయారు చేసే మాలనే నేను జగన్నాథ స్వామికి వేసుకుంటాను అని చెప్తారనమాట. ఆ రోజు నుంచి జగన్నాథపురి మొత్తము అందరికీ తెలుసు రఘుదాస్ అంటే చాలా గొప్ప భక్తుడు అనమాట. అలానే ఇంకొకసారి ఏమైందంటే, ఈ రఘుదాసు భయంకరమైన వ్యాధితో బాధపడేవాడు. ఆ వ్యాధిలో అతను అది ఎలాంటి వ్యాధి అంటే, అతను మొత్తం మీద కామాలో వెళ్ళిపోయాడు. కామాలో వెళ్ళిపోవడం వల్ల అతను మంచం మీదనే టాయిలెట్లు బాత్రూమ్లు అన్నీ చేసేస్తున్నాడు. కానీ అతను స్పృహలో లేరు, తన సేవ ఎవరు చేస్తారు, ఇప్పుడు తన దగ్గర రావడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు, చాలా చెడు వాసన వస్తుందన్నమాట. అలాంటి సమయంలో జగన్నాథ స్వామి ఒక చిన్న అబ్బాయి రూపంలో వచ్చి తనకి సేవ అందించారు. ఎప్పుడైతే రఘుదాసు కామా నుంచి బయటికి వచ్చాడో, తన చిన్న అబ్బాయిని చూసి, జగన్నాథ స్వామి మీరే అని వెంటనే అతను పసిగట్టాడు. జగన్నాథ స్వామి మీరు రావడం ఏంటి అని అప్పుడు జగన్నాథ స్వామి చిన్న చిరునవ్వుతోనే తనకి కౌగలించుకున్నారు. అప్పుడు రఘుదాసు ఒక ప్రశ్నని వేశారు, మీరు దేవాది దేవుడు, మీకు కావాలంటే నా వ్యాధిని మీరు ఇలా పంపించేయచ్చు మీరు కోరుకుంటే, అలాంటప్పుడు ఇలాంటి హీన సేవ మీరు నాకు అందించడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు జగన్నాథ స్వామి అంటారు, నువ్వు చెప్పింది నిజమే, నేను కావాలంటే ఒక నిమిషంలో నీ వ్యాధిని నేను బయటపడేయొచ్చు, కానీ నీ ప్రారంభ కర్మాల నుంచి నువ్వు విముక్తులు అవ్వాలి కదా, అదే కాదు నా భక్తులకి సేవ అందించడం అంటే నాకు ఎంతో ఇష్టము, ఆ భక్తుల సేవ అందించినప్పుడు ఇది హీన సేవ నా గొప్ప సేవ అని నేను చూడను, నా భక్తుడికి అసలు ఎలా సేవ అందించాలని నేను ఎప్పుడు వేచి ఉంటాను అని చెప్తారనమాట. అప్పుడు రఘుదాస్ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. అసలు భగవంతుడు ఎంత కరుణామయ, ఎంత కృప తనలో ఉంది, ఎంత దయా తనలో ఉంది, అసలు మనమైనా ఇలాంటి హీన సేవ ఎవరికి చేయడానికి తయారుగా ఉంటామా. అలానే ఎన్ని రకాలు అసలు రఘుదాస్తోనే జగన్నాథ స్వామి యొక్క లీలలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఒకసారి అయితే జగన్నాథ స్వామి చాలా పెంకితనం కృష్ణులాగా, తను రఘుదాస్ దగ్గరికి వెళ్ళి, నాకు ఏదో దొంగిలించాలని ఉంది, నేను కృష్ణావతారంలో వచ్చినప్పుడు వెన్నెలు దొంగిలించాను, ఈ జగన్నాథ స్వామి అవతారంలో అలా నేను గర్భగుడిలో కూర్చొని అందరికీ ఆశీర్వాదం ఇవ్వడము నాకు నచ్చట్లేదు, ఏదో నాకు చెయ్యాలని ఉంది, నువ్వు నాతో వస్తావా, మనం ఇద్దరు కలిసి రాజు తాలూకా తోటలో వెళ్ళి అక్కడ పనసకాయని కోసుకొని వచ్చేస్తాము. రఘుదాస్ అంటాడు, స్వామి అలా చేయడం అవసరం ఏంటి, మనం రాజుకు చెప్పేస్తే అతను ఇచ్చేస్తారు కదా, లేదు లేదు అలా ఒప్పుకుని నాకు అలానే చేయాలని ఉంది, సరే అయితే నేను మీతో పాటు వస్తానని ఇద్దరు దొంగల్లాగా మధ్యరాత్రికి వెళ్ళి రాజు తోటకెళ్ళి అక్కడ చెట్టు పైన ఎక్కి, అప్పుడు జగన్నాథ స్వామి ఏం చేశారంటే, రఘుదాసు నువ్వు పైన చెట్టు ఎక్కు, నేను కింద నిలబడతాను, ఈ పనసకాయని నువ్వు కోసి నాకు క్యాచ్ ఇవ్వు, నేను పట్టుకుంటాను. రఘుదాస్ ఒప్పుకున్నాడు, పనసకాయని తను తీశాడు, తీసి తను క్యాచ్ ఇచ్చినప్పటికి కింద జగన్నాథ స్వామి మాయమైపోయాడు, ఆయన లేరు అక్కడ. ఆ పనసకాయ కింద పడింది, పెద్ద శబ్దం చేసింది. ఆ పెద్ద శబ్దం వినేసి ఆ భద్రతా అధికారులందరూ వచ్చి, ఎవరు ఎవరు దొంగ ఇక్కడ ఏం చేస్తున్నారని రఘుదాస్ని చూశారు. రఘుదాస్ని పట్టుకొని, అయ్యో నువ్వు అలాంటి పనులు చేస్తున్నావు, అసలు నువ్వు మంచి భక్తుడు అనుకున్నావు, ఇక్కడ దొంగలిస్తున్నావు, రా నీకు రాజు దగ్గరికి తీసుకువెళ్తాము. ఇప్పుడైతే తనకి రాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. రాజు కూడా తనని చూసి ఆశ్చర్యపోయారు, రఘుదాస్ ఇలాంటి పని చేయడం ఏంటి, అతను చాలా గొప్ప భక్తుడు. అప్పుడు రఘుదాసు మొత్తం కథని చెప్తాడు, ఇలా జగన్నాథ స్వామి నన్ను తీసుకొని వచ్చారు, ఆ కథని విని రాజు కూడా బాగా నవ్వేసి జగన్నాథ స్వామికి మరీ మరీ ఈ దండము, జగన్నాథ స్వామికి జై హో అని చెప్తూ రఘుదాస్కి విడిచిపెడతారు. జగన్నాథ స్వామి ఆలయంలో ఎన్నో రకాల పండుగలు వాళ్ళు నిర్వహిస్తారు. అన్ని పండుగల్లో అన్నిటికైనా గొప్ప పండుగ రథయాత్ర. ఈ రథయాత్ర పండుగ అనేది చాలా భారీగా చేస్తారు. ఈ రథయాత్ర పండుగ ఏంటంటే జగన్నాథ స్వామి మూల విరాట విగ్రహాన్ని గుడి నుంచి తీసుకువచ్చి బయట రథం మీద కూర్చోపెట్టి కదులుతూ కదులుతూ బయటికి తీసుకువెళ్ళి గండీచా మందిర్లో పెడతారు. మళ్ళీ గుండీచా మందిర్లో కొన్ని రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ రథంలో కూర్చోపెట్టి మూల మందిరానికి, ప్రధాన మందిరానికి తీసుకువచ్చేస్తారు. ఈ ఒక రథయాత్ర ప్రొసెషన్ అనేది చాలా అందంగా ఉంటుంది. లక్షాల పైన భక్తులు కీర్తన చేస్తూ చేస్తూ భగవంతుడిని తీసుకువెళ్తారు. అయితే మనము గమనిస్తే అసలు భగవంతుడు దర్శనం చేయాలంటే మనమే గుడికి వెళ్ళాలి, లైన్లో వేచి ఉండాలి, అప్పుడు ఆయన దర్శనము మనము చేసుకోవచ్చు. కానీ జగన్నాథ స్వామి ఎంత దయవంతుడు అంటే తనే బయటికి వచ్చి భక్తులందరికీ ఆశీస్సులు ఇస్తారు. జగన్నాథ స్వామి ఎంత కరుణ గల స్వామి అంటే నాస్తికులందరికీ కూడా తన ఆశీస్సులు ఇవ్వడానికి గుడి నుంచి బయటికి వచ్చి అందరికీ దర్శనమిస్తారన్నమాట. అయితే ఈ రథయాత్ర అనేది చెప్పాలంటే దానికి ఒక ఆంతర్యం భావం కూడా ఉంది. ఈ రథయాత్ర పండుగని మనము పౌరాణిక కాలంలో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసి నిర్వహిస్తున్నాము. ఆ సంఘటన ఏంటంటే ఒకనప్పుడు కురుక్షేత్రంలో గోపికలు, రాధారాణి అందరు వెళ్ళి ఉన్నారు. అదే సమయంలో కృష్ణుడు కూడా ద్వారకా నుంచి కురుక్షేత్రము వచ్చి ఉన్నారు. ఆ రోజు సూర్యగ్రహణము, కురుక్షేత్ర ధర్మక్షేత్ర, అక్కడ వాళ్ళందరూ నదిలో స్నానం చేయడానికి వచ్చి ఉన్నారు. అప్పుడు కృష్ణుడికి అక్కడ చూసిన వెంటనే గోపికలు, రాధారాణి అందరూ చాలా ఆనందంతో పులకితులవుతారు. గోపికలకి కృష్ణుడు అంటే ఎంత ప్రేమమో, వాళ్ళు కురుక్షేత్రంలో కృష్ణుడికి చూసినప్పుడు పోయిన ప్రాణము వెనక్కు వచ్చిందని అలాంటి ఒక అనుభూతిలో వాళ్ళు మునిగిపోయారు. గోపికలు కృష్ణుడు అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం అంటే వాళ్ళు ఒకసారి విధాతని కూడా నిందించారు. ఎందుకంటే మన కన్ను రెప్పలు ఎప్పుడు మనము ఏకదాటిగా ఏమైనా చూడలేము. ఇప్పుడు మనం, మీరు గమనించండి, మనం ఏమైనా చూస్తే మన రెప్పలు ఎప్పుడు మోస్తూ తెరుస్తూ కొట్టుకుంటూ ఉంటాయి. మనం ఏకదాటిగా ఏమి చూడలేము. అలాంటప్పుడు ఈ గోపికలు విధాతకి నిందిస్తున్నారు. ఎందుకంటే ఈ విధాత ఎలాంటి కన్నుని సృష్టించాడో, అసలు ఆ ఒక్క క్షణం కూడా భగవంతుడికి చూడకుండా వృధా అవుతుంది కదా అని వాళ్ళు చెప్పేవారు. అంత నిగాఢమైన ప్రేమమున్న గోపికలు ఎన్ని సంవత్సరాల నుంచి కృష్ణుడిని చూడలేదంటే వాళ్ళ ఒక దశ ఎలా ఉంటుంది మీరు ఊహించండి. అదే సమయంలో వాళ్ళు కురుక్షేత్రంలో కృష్ణుడు చూడడం వల్ల వాళ్ళ ఒక్క ఆనందంతో ఉప్పు పొంగిపోయారు. కృష్ణుడిని చూసి వాళ్ళు మాతో పాటు మీరు మళ్ళీ వృందావనకు వచ్చేయండి అని బతిమాలుతారు. కృష్ణుడు అంటారు, రండి మీరందరూ నాతో ద్వారక వచ్చేయండి అంటారు. వాళ్ళంటారు, ద్వారకాలో ఉన్న మీ ఐశ్వర్య భావం మాకు నచ్చదు, మాకు మా గోపాలుడు, మాకు మా కృష్ణుడు, వృందావన్ కృష్ణుడే కావాలి అని కృష్ణుడితో బతిమాలుతున్నారు. కృష్ణుడు ఒప్పుకుంటలేరు. మొత్తం మీద ఈ గోపికలు, రాధారాణి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కృష్ణుడు రథాన్ని లాగి లాగి తీసుకువెళ్తున్నారన్నమాట. అయితే ఈ జరిగిన ఈ సంఘటనకే మనము రథయాత్రగా గుర్తించవచ్చు. కాకపోతే అక్కడ వాళ్ళు కృష్ణుడిని వృందావన్ లాగి తీసుకువెళ్తున్నారు, ఇక్కడ మనము రథయాత్ర నిర్వహించినప్పుడు జగన్నాథ స్వామికి మన హృదయ మందిరంలో లాగి తీసుకుని వెళ్తున్నాము. అయితే ఈ రథయాత్ర పండుగ ముందు కూడా కొన్ని సెరమనీస్ జరుపుతారు. అదేంటంటే స్నానయాత్ర. ఇప్పుడు ఎండాకాలంలో నీళ్ళంటే అందరికీ ఏదో జలక్రీడా చేయాలని అందరికీ ఇష్టము. అలానే జగన్నాథ స్వామికి కూడా ఈ రథయాత్ర జరిగిన 15 రోజుల ముందు స్నానయాత్ర అని ఒక సెరమనీ జరుగుతుంది. ఈ స్నానయాత్రలో వాళ్ళు ఏం చేస్తారంటే స్వామివారికి బయట తీసుకువచ్చి ఒక ఆసనం మీద కూర్చోపెట్టి ఆయనకి 108 బంగార కలశాల్లో నీళ్ళతోనే స్నానం చేపిస్తారు. ఈ నీళ్లతో స్నానం చేసిన తర్వాత సాయంత్రం వరకు ఆయనకు అక్కడ ఉంచడం వల్ల భక్తులందరూ దర్శనం చేస్తూ ఉంటారు. తనకి జ్వరం వచ్చేస్తుందన్నమాట. తనకి మనకి జ్వరం వస్తే మనం ఏం చేస్తామో, మనం విశ్రాంతి తీసుకుంటాము. అందుగురించి భగవంతుడు కూడా తనకి జ్వరం వచ్చేసిందని 15 రోజులు ఎవ్వరికి దర్శనం ఇవ్వరన్నమాట. ఆ 15 రోజులు సబరాలు. సబరాలంటే ఇంతకన్నా ముందు మీకు చెప్పి ఉన్నాను, ఎవరైతే విశ్వవాసు తాలూకా తెగ, ఎవరైతే నీలమాధవ విగ్రహాన్ని పూజించే వాళ్ళు, ఆ సబర తెగకి చెందిన వాళ్ళకే ఆ 15 రోజుల పాటు జగన్నాథ స్వామి సేవ లభిస్తుంది. ఈ 15 రోజుల పాటు వాళ్ళు ఏం చేస్తారంటే, స్వామికి జ్వరం వచ్చిందని వివిధ రకాల వేలు ఒరిస్సా జంగల్స్ నుంచి తెచ్చి ఆ వేళ్ళకి జ్యూస్గా తయారు చేసి స్వామికి జ్వరం తగ్గాలని ప్రయత్నిస్తారు. చెప్పాలంటే దీని ఒక ఆంతర్య భావం ఏంటంటే, లక్ష్మీదేవి జగన్నాథ స్వామితోని పోట్లాడుతుంది, మీరు ఎల్లప్పుడూ మీ భక్తులతోనే బిజీగా ఉంటారు, మళ్ళీ నా టైం ఎలా. మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో కూడా భార్యలందరూ భర్తలతోనే అదే కంప్లైంట్, నాకు మీరు సమయం ఇవ్వట్లేదు, నాకు మీరు టైం ఇవ్వట్లేదు. అలా లక్ష్మీదేవి కూడా జగన్నాథ స్వామితోని ఫైటింగ్ చేస్తుందన్నమాట, నాకు మీరు సమయం ఇవ్వట్లేదు. అందుగురించి ఈ 15 రోజులకి అనవసర అంటారు, అవసరము లేదు అన అవసరం. ఈ 15 రోజుల పాటు భగవంతుడు ఎవరికి దర్శనం ఇవ్వరు, లక్ష్మీదేవితో పాటు ఉండిపోతారు. ఈ 15 రోజుల తర్వాత భగవంతుడు అందరికీ దర్శనమిస్తారు. దర్శనం ఇవ్వడమే కాదు, రథం పైన కూర్చొని కదులుతూ కదులుతూ అందరికీ తన ఒక కరుణా కటాక్షాలు ప్రసాదిస్తారు. అయితే ఈ రథయాత్ర అనే పండుగ శ్రీ పరమ పూజ్యులు శ్రీల ప్రభుపాదులు ఒక కృప వల్ల మనము పూరిలోనే చూడడం కాదు, ఇది మనం ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ చూడొచ్చు. పరమ పూజ్యులు శ్రీల ప్రభుపాదుల కృప వల్ల ఈరోజు రథయాత్ర అనేది పండుగ మనం మారుమూల దేశాల్లో నిర్వహిస్తున్నాము. మీకు చెప్పాలంటే సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్లో, లండన్లో, ప్రతి మీరు పేరు చెప్పండి ఆ ఒక సిటీలో రథయాత్ర అనేది జరుపుతున్నారు. ఇదంతా ఎలా మొదలైందంటే దీనికి కూడా ఒక చాలా మంచి కథ ఉంది. ప్రభుపాదుల వారు ఎప్పుడైతే తొలిసారిగా అమెరికాలో సాన్ ఫ్రాన్సిస్కోలో సెంటర్ అనేది, ఇస్కాన్ కేంద్రం అనేది పెట్టారో, అక్కడ మాలతి మాతాజీ అని ఒక చిన్న డాల్ కొనేసి వచ్చారు. అయితే ఈ డాల్ ఎవరు అంటే జగన్నాథ స్వామి. వీళ్ళు విదేశీ వాళ్ళు, వీళ్ళకు జగన్నాథ స్వామి అంటే ఎవరు తెలియదు. ఈ మాలతి మాతాజీ కాస్ట్ ప్లస్ అని ఒక దుకాణంలో వెళ్ళారు. ఆ దుకాణంలో కొన్ని బొమ్మలు కనిపించాయి. బొమ్మల కింద మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంది. ఈ విదేశీ భక్తులకి ఎలా ఉంటుందంటే, ఏదైనా మేడ్ ఇన్ ఇండియా, ఇండియా అని శబ్దం వినప్పటికే వాళ్ళు రోమాంచకమైపోతారు. ఆహా, పుణ్యభూమి భారతదేశం, ఇది భారతదేశం నుంచా, తప్పకుండా కొనేయాలి, తప్పకుండా తీసుకోవాలి. మనకు ఎలా ఉంటుంది, ఏదైనా ఇది అమెరికా నుంచా, ఇది మేడ్ ఇన్ అమెరికానా, ఇది మేడ్ ఇన్ సింగపూర్ అంటే మనం ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాం, వెంటనే మనం అది కొంటాము. అలానే ఈ విదేశీ భక్తులకి ఏదైనా మేడ్ ఇన్ ఇండియా అంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు. సో వెంటనే ఈ మాలతీ మాతాజీ ఇది మేడ్ ఇన్ ఇండియా కనుక సరే ఈ బొమ్మని కొనేద్దామని కొన్ని తన ఇంట్లో పెట్టుకుంది. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు చూశారు, వెంటనే మాలతి మాతాజీ తాలూకా భర్తని పిలిచారు. శ్యామ్ సుందర్ ప్రభుని పిలిచి ఇది ఎవరు తెచ్చారు అని అడిగారనమాట. శ్యామ్ సుందర్ ప్రభు వెంటనే మాలతి మాతాజీని పిలిచారు. ఇద్దరు భార్య భర్తలు చాలా భయపడారు. ఏమంటారు ప్రభుపాదు, మేము ఏమైనా తప్పు చేశామా, మేము ఏం తెచ్చుకున్నామని ప్రభుపాదుల వారు అడిగారు. అయితే ఇది ఎక్కడి నుంచి తెచ్చావు, మాలతి మాతాజీ చెప్తారు, దుకాణం నుంచి తెచ్చాను ప్రభుపాదుల వారు, అక్కడ కాస్ట్ ప్లస్లో మేడ్ ఇన్ ఇండియా రాసి ఉందని మేము తీసుకొని వచ్చాము. అప్పుడు ప్రభుపాదుల వారు అడుగుతారు, అయితే ఇది ఒక్క బొమ్మ కాదు, దీని పక్కన ఇంకో 2 బొమ్మలు ఉండాలి. అప్పుడు మాలతి మాతాజీ అంటారు, ఉన్నాయి. అప్పుడు ప్రభుపాదు చిరునవ్వుతోనే, అయితే ఆ వెంటనే కొనేయండి, అసలు మీరు ఏం తెచ్చారు మీకు తెలియదు, మీరు జగన్నాథ స్వామిని తెచ్చారు. అప్పటికి వాళ్ళకి జగన్నాథ్ అంటే ఎవరు తెలియదు. జగన్నాథ స్వామి అంటే, అంటే అప్పుడు ద్రౌపది వారు అన్నారు, జగన్నాథ్ అంటే జగత్తుకి నాథునట్లు జగన్నాథ స్వామి, దేవాది దేవుడిని మీరు తెచ్చి ఉన్నారు, నాకు ఎంత ఆనందంగా ఉంది, వెళ్ళండి వెంటనే, ఇంకా 2 బొమ్మలు ఉన్నాయి, అది కూడా కొన్నిరండి. అప్పుడు మాలతీ మాతాజీ వెళ్ళి బలదేవ సుభద్రదేవికి కూడా తెస్తారనమాట. జగన్నాథ్ స్వామిని తన చేతుల్లో చూసి ప్రభుపాదుల వారు ఎంత ఆనందాన్ని అనుభవించి తన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసి, స్వామి మీరే ఈ దేశాన్ని, ఈ మ్లచ్చ దేశంలో మీరే వచ్చేశారు మమ్మల్ని తరించడానికి. అప్పుడు ప్రభుపాదుల వారు అడుగుతారు భక్తులందరికీ, ఎవరైనా ఈ విగ్రహాన్ని పెద్ద పరిమాణంలో మలుస్తారా? అప్పుడు శ్యామ్ సుందర్ ప్రభు అంటారు, ప్రభుపాదుల వారు, నేను ప్రయత్నిస్తాను. అప్పుడు ఆ మూడు చిన్న బొమ్మల్ని చూసి శ్యామ్ సుందర్ ప్రభు పెద్ద జగన్నాథ బలదేవ సుభద్ర విగ్రహాన్ని తయారు చేస్తారు. అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, అయితే జగన్నాథ స్వామి మన మన దగ్గరకు వచ్చేసారు, కానీ రథయాత్ర కూడా మనము నిర్వహించాలి కదా. అప్పుడు వాళ్ళకి రథయాత్ర అంటే ఏంటి తెలియదు. అప్పుడు ప్రభుపదుల వాళ్ళు మొత్తము కథని చెప్పి, ఇంద్రదుమ్న మహారాజు ఎలా ఈ విగ్రహాన్ని స్థాపించారు అన్ని కథ చెప్పిన తర్వాత, మనం కూడా రథయాత్రని నిర్వహిస్తాము అని చెప్పినప్పుడు భక్తులందరూ ఉత్సాహం చూపించి, సరే ప్రభుపాదుల వారు, మన అందరూ ఒక మంచి రథాన్ని తయారు చేద్దాము, జగన్నాథ స్వామిని సెయింట్ ఫ్రాన్సిస్కో విధుల నుంచి ఈ నడిపించి నాస్తికులందరికీ ఆశీర్వాదాలు మనం ఇప్పిస్తాము అని అందరూ ఉత్సాహం చూపిస్తారు. అప్పుడు మొట్టమొదటిసారి అమెరికాలో సెయింట్ ఫ్రాన్సిస్కోలో జూలై 9, 1967లో తొలిసారిగా ఇస్కాన్ జగన్నాథ స్వామి రథయాత్ర అనేది జరిగింది. మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో జగన్నాథపురి ధామంకి ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ఎందుకంటే చైతన్య మహాప్రభు, ఈ కలియుగ అవతార చైతన్య మహాప్రభు ఎన్నో సంవత్సరాలు తన జీవిత కాలం నుంచి అక్కడే గడిపి ఉన్నారు. చైతన్య మహాప్రభు ఒక జీవిత కాలం 48 సంవత్సరాలు, దాని నుంచి 18 సంవత్సరాలు తన పూరిలోనే గడిపారు. అదే కాదు, చైతన్య మహాప్రభు పూరిలో ఎన్నో లీలలు నిర్వహించారు, రథయాత్రలో కూడా ఎంత ఉత్సాహంగా తను పాల్గొనేవారు. అందుగురించి పూరి యొక్క స్థానంకి మనం ఎంతో మహత్వము ఇవ్వాలి. చైతన్య మహాప్రభు ఈ భూలోకం నుంచి పూరిలోనే అంతర్ధ్యానం అయ్యారు. కొందరు అంటున్నారు, చైతన్య మహాప్రభు పూరిలో దగ్గరలో ఉన్న సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. కొందరు అంటున్నారు, తోతా గోపినాథ విగ్రహంలో లీనం అయిపోయారు. కొందరు అంటున్నారు, జగన్నాథ స్వామి విగ్రహాన్ని కౌగలిస్తూ చైతన్య మహాప్రభు అంతర్ధ్యానం అయ్యారు. ఈ చైతన్య మహాప్రభు తాలూకా ఎన్నో మంచి లీలలు పూరిలో జరిగి ఉన్నాయి. అయితే ఈరోజు ఈ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని మీ హృదయంలో మీరు నిలుపుకొని, వాళ్ళొక లీలలు కథలు ఎల్లప్పుడూ స్మరిస్తూ, వాళ్ళొక నామ జపము నిరంతరంగా చేసి మీరు తరిస్తారని, జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి ఒక ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ.